ఉల్బణం, అనుల్బణం, ఉల్బణానుల్బణం ఇవన్నీ వచ్చాయి. వేడి వేడి పదార్థాలు, పప్పు, పిండి వంటలు, ఘృతం, పాయసం, తెల్గప్పుర పిండి వంటకాలు, కజ్జికాయలు, సజ్జ పిండి వంటలు, రకరకాల పాయసములలో 2016 పాయసాలు ఉన్నాయి. టెంగా పెసరపప్పు పాయసం అంట, జీడిపప్పు పాయసం అంట, ఆవు పాల పాయసం అంట, ఆవు నెయ్యి పాయసం అంట, ద్రాక్షారసం కలిపినటువంటి పాయసం అంట. ఇలాంటి రకరకాల పదార్థాలన్నీ చూచి వీళ్ళకి పిచ్చెక్కిపోయి, ఇదేమిట్రా ఆకులు ఇవన్నీ వచ్చాయి అనగా పక్కవాడు అన్నాడు, చస్తూ అంటే మళ్ళీ ఇవన్నీ డిస్కషన్ పక్కన పెడదాం, ముందు తినండి అన్నాడు. ఎలా వచ్చాయేమిటో తర్వాత చూద్దాం, ముందు కానివ్వండి అన్నారట. ఇక చూడండి, సిగ్గు విడిచిపెట్టేశారు. 7 రోజుల నుంచి మాడిపోతుంటే ఇంక సిగ్గేమిటి, లగ్గేమిటి, ఎగ్గేమిటి, శుభ్రంగా కూర్చుని వాళ్ళంతా భోజనాలు మొదలుపెట్టారు. సాధారణంగా 7 రోజులు తిండి లేని వాళ్ళు మలమల వాడిపోయి తినలేరు, కానీ 6 రోజులు ఆరోగ్యాలు మంచివి కనుక ఈ శుభ్రంగా తినడం మొదలెట్టారట. ఇక్కడే ఒక తమాషా. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, తింటున్నప్పుడు ఏదన్నా ఇంత కావాలనిపించింది, అక్కడికి వచ్చి వడ్డించే వాళ్ళు ఎవరూ లేరట. ఎవడే పదార్థం ఎంతేని చింతించు అరటి ఆకు మీద అంత ఉప్పు అన్నారు. ఎవడికి ఏ పదార్థం మనస్సులో ఎంత కావాలనిపిస్తే అరిటాకు మీద, ఒక్కొక్కడికి బూరి ఇష్టం, 2 బూరెలు అనగానే టక్కర్ 2 వస్తున్నాయి, దానిలో నెయ్యి పడేది. బొబ్బట్టు అంటే బొబ్బెట్టే, ఇవాడి బొబ్బ పెట్టక్కర్లా, బొబ్బట్టే బొబ్బట్టే అని 100 సార్లు అరిస్తే కూడా ఎవడో వేయడు. కొన్ని పెళ్లిళ్ళలో చూస్తుంటే ఇంకా కూర్చునేవాడు కూర్చుంటాడు, లేచిపోయేవాడు లేచిపోతాడు, మారు వడ్డన వాడు దేవుడు అరుగు, ఆ ఎంగిలన్నం ఆకు ఇంకా వీడు లేవకుండా వెనకాతలు కూర్చుని వాడు కూర్చుంటాడు మాయదారు కూడా అలా ఏమీ లేకుండా. ఆశ్చర్యంగా ఎవడు ఏ పదార్థం ఎంత కోరితే అంతే వచ్చేదిట. నెయ్యి అంటే నెయ్యి, గొయ్యి అంటే గొయ్యి, బూరి అంటే బూరి, గారంటే గారి, ఇలా వచ్చి పడిపోతూ ఉంటే ఇక వీళ్ళకి అర్థమైపోయింది, తరుణి ఇది, తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని ఇతర భామిని కాదం చరవాయి గొన్నక మెసగిరి పరమ మునీశ్వరులు పంచభక్ష్యాన్నమూల. ఈ జగన్మాత ఎదురుగుండా ఉండి మనకి వడ్డిస్తున్నావిడ, భోజనం పెడుతున్నావిడ, ఈ 50 సంవత్సరాల వయస్సుగా ఉన్న స్త్రీ అన్నపూర్ణ పరమేశ్వరి, సామాన్య స్త్రీ కాదు అని గ్రహించి అమ్మ పెడుతూ అంటే కాదండ విందనికి శుభ్రంగా శంక లేకుండా నిశ్శంకగా కావలసింది భోంచేశారు. ఇక రకరకాల పదార్థాలు తిన్నారు. ఆఖరణ తెల్లని మేగడ పెరుగు కూడా వచ్చిందిట. మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందధి అంటాడు. గేదె పెరుగు పైగా అది కూడా, ఆవు పెరుగు అయితే ఒక రకమైన ఆకుపచ్చ పసుపచ్చ రంగు ఉంటుంది, ఇది గేదె పెరుగు. తెల్లని పెరుగు, స్వచ్ఛమైన పెరుగు, మంచి మేగడ పెరుగు. లోగడ మేగడ నోటి ఉండేదిలేండి, అటువంటి మేగడ పెరుగుని వీళ్ళు కలుపు తింటూ ఉంటే అప్పుడు జరిగిందో తమాషా. సరిగ్గా పెరుగన్నం మొదలెట్టారు వీళ్ళు. ఆ సమయంలో చెక్క 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 వాకిల్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ ఇద్దరు వచ్చేశారు, వాళ్ళు భార్యాభర్తలు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగళ్ళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు. ఓ భార్యాభర్తలు వస్తున్నారు, అందులో భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉందో ఈ పద్యంలో భీమేశ్వర పురాణంలో మహాకవి శ్రీనాథుడు వర్ణించాడు, చాలా అందంగా వర్ణించాడు. నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో శ్లోకం కంటే పద్యం అందంగా ఉంటుంది. ఒక ఆవిడ చచ్చిపోయిన మన్మథుణ్ణి మళ్ళీ బతికించేంత అందగత్తెట. ఆవిడ ముఖం చూస్తే చచ్చిన మన్మధుడు బతుకుతాడు, మన్మధుడు బతకాలంటే అందం ఉంటేనే బతుకుతాడు కదా, అంటే అంత అందగత్తె మదన సంజీవని. కానీ పక్కనున్న భర్త మదనహరుడు, మన్మధుణ్ణి 3వ కన్ను తెరిచి భస్మం చేసినవాడు, అంటే ఆయన ఈశ్వరుడు, ఈవిడ పార్వతీదేవి. ఆవిడ నాగేంద్ర నిభయాన, నాగేంద్రం అంటే గజరాజు. ఆడవాళ్ళు పూర్వం అలా ఒయ్యారంగా మెల్లగా నడిచేవారు, ఏనుగు నడిచినట్టుగా మెల్లగా నడిస్తే అటువంటి వాళ్ళని గజరాజ గమన, సామజవర గమన అని పిలిచేవారు. ఆవిడ నడుస్తుంటే ఒయ్యారంగా ఉందన్నమాట. అక్కడ నాగేంద్ర నిభయాన అంటే మదపుడు ఏనుగులు ఎంతలా ఉందని కాస్తుమ గజలక్ష్మి కాదు, అక్కడ నడకలో ఒక రకమైన టీవీ ఉప్పుల కుప్పలో నడుస్తున్నది. ఈయన నాగకుండలధారి. ఇంకా ఆవిడకి నల్లని ఒత్తైన జుట్టు ఉన్నది, ఈయనకి కంఠం మాత్రం నీలం విషం తాగడం వల్ల. ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది, ఆయన మాత్రం చంద్రరేఖని ధరించాడు. ఆవిడ భువన గాత్ర, అందరికీ ఆనందం కలిగించేటటువంటి సమ్మోహనం కలిగించే శరీరం కలిగిన ఆవిడ. ఈయన భువన భర్త, సమస్త లోకాలకి ఆయనే తండ్రి, ఆయనే అధిపతి. అటువంటి గౌరీ, శ్రీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు పెట్టి చట్టలు పట్టుకొని చూయే గుదెంచిరి వయ్యార మెసక మెసక విహరణ క్రీడమాయున్న వేదికపుడు. ఓ పక్కన గౌరీ, మరో పక్కన కాశీ విశ్వనాథుడు. ఈయన తన ఎడమ చేత్తో ఆవిడ కుడి చెయ్యి ఇలా చంక కింద పెట్టుకుని ఇద్దరూ కలిసి ఒయ్యారంగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, అవి బంగారపు చెప్పులు. ఆ బంగారపు చెప్పులకు కూడా అన్ని నవరత్నాలు తాపడం చేశారు, అందుకే కనక రత్న పాదుకలు అన్నారు. అది బంగారము నవరత్నములు తాపడం చేయబడినటువంటి పాదుకలు. అవి తొడుక్కుని చక్క 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 నడుచుకుంటూ వచ్చారు. సంభ్రమం లేదు. ముందు నందికేశుడు, వెనక జయ విజయులు వస్తున్నారు. ఇక ఏ ప్రమథగణాలు లేవు, హట్టహాసం లేదు, కోలాహలం లేదు. రాగానే టపటప బాంబులు పేల్చేవాళ్ళు, అవేవో ర్యాకెట్లు జాకెట్లు ఇవన్నీ వేసేవాళ్ళు లేరు, శిశింద్రియులు పేల్చేవాళ్ళు లేరు, తారాదువలు పేల్చేవాళ్ళు లేరు, ఏమీ లేదు. అట్టహాసం లేకుండా వాళ్ళు చక 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 వచ్చారు. ఆ భోజనశాల మధ్యలో ఓ పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీదకి వచ్చి ఈశ్వరుడు అమ్మవారితో పాటు కూర్చుండిపోయాడు. ఈ వ్యాసుడు పెరుగన్నం తింటున్నాడు కానీ ఆయనకు లోపల హడలే పుట్టేసింది. నేను కాశీని శపించాలనుకున్నాను, ఈ సమయంలో శివుడు వచ్చాడు రా బాబు అంటే నేను అనుకున్నట్టు ఈవిడ అన్నపూర్ణే, ఆయన శివుడే అని అలా ముందు శివుడికే చూశాడు, అమ్మవారికే చూశాడు. గౌరింజూచిన ఎప్పుడు అంచిత మహాకారుణ్య సంపత్తి అని పార్వతి ముఖంలో మాత్రం కరుణ కనపడింది. అమ్మవారిని చూడగానే అమ్మలో కరుణ కనపడింది దీనికి. ఆ అమ్మ నన్ను ప్రేమగా చూస్తుంది అనుకున్నాడు, కానీ శివుడికే చూశాడు. తారానాయక శేఖరుంగనిన ఉద్యత్క్రోధ సంరంభమున్. అదే శివుణ్ణి చూడగానే, చంద్రశేఖరుణ్ణి చూడగానే ఆయన ముఖంలో కోపం కనపడింది. ఏదో అవుతోందిరా బాబు, ఈశ్వరుడు నన్ను ఏదో తంతాడో కొడతాడో చెప్పిస్తాడో అనవసరంగా కాశీ మీద అలిగాను అని భయపడుతూ, ఇంకా శివుణ్ణి చూశాక ఆ కోపం చూచాక ఆ ముఖాన్ని చూచాక ఈయనకేదో తెలియని భయం పట్టుకుంది. అమ్మను చూస్తే శాంతరసంతో ఉంది గనక, అయ్య క్రోధరసంతో ఉన్నాడు గనక, ఈ ఇద్దరిని అటు ఇటు చూసి ఇంకా అన్నం ఏం తింటాం అనుకుని పెరుగన్నంలోకి వచ్చాం కాడి సరిపోయింది కానీ ఈయన ముందే వచ్చి కూర్చుంటే ఈ మాత్రం ముద్ద తినలేమనుకుని చకచక భోజనం ముగించుకుని చేతులు కడుక్కుని కాళ్ళు కడుక్కోకుండా ఎప్పుడూ కూడా భగవద్ దర్శనం చేయకూడదు. భోజనం కానీ ఫలహారం కానీ ఏం చేసినా సరే ముందు కాళ్ళు కడుక్కోవాలి. ప్రయాణం చేసి వచ్చినప్పుడు యానం, అభ్యుత్థానం, ముఖ ప్రక్షాళనం, కొన్ని పనులు చేశాక కాళ్ళు కడుక్కోకుండా లోపలికి ఇంట్లోకి రాకూడదు, దేవతార్చన చేయకూడదు. ప్రయాణం చేసి రాగానే ముందు కాళ్ళు కడుక్కునే గుళ్ళోకి వెళ్ళాలి. ముఖం కడుక్కున్నప్పుడు కూడా బ్రష్ చేసుకున్నారన్నమాట. ఈ మాటల్లో చెప్పాలంటే వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కోపోతే ఈ ముఖం కడుక్కుంటున్నప్పుడు కొన్ని దరిద్రం అంతా కాళ్ళ మీద పడుతుంది. అందుకని కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, గుళ్ళోకి వెళ్ళకూడదు. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళతో మాట్లాడితే వాడు ఎవడో తెలియదు, వాడు నాస్తికుడో ఆస్తికుడో పాపాత్ముడో తెలియదు. ఏ సిపిఎం సిపిఐ దరిద్రులతో మాట్లాడొచ్చామో తెలియదు కదా. అలాంటి కమ్యూనిస్ట్ వాళ్ళని చూడగానే కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు, మహాపాపం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ మొహాలు చూశారంటే వెంటనే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే పాపం. నేను చెప్పలేదు, పురాణాలు చెప్పాయి. నాస్తికుడు, కితవుడు, భిన్న మర్యాదుడు వాడికి దండం కూడా పెట్టకూడదని నారద పురాణంలో ఉంది. నాస్తికం భిన్న మర్యాదం కితవం నా అభివాద ఏత్. నాస్తికుడికి, జోదగాడికి, మోసగాడికి, వేదములను తిరస్కరించి వేదాలను తిట్టే వాళ్ళకి నమస్కారం చేయకూడదు. వాళ్ళని చూడగానే కాళ్ళు కడుక్కుని ముఖం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. అందుకే ఈ పూర్వం మన ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మని ఎందుకన్నారో తెలుసా? ఇలాంటి దౌర్భాగ్యులతో మాట్లాడి వస్తాం గనక, ఎవరిని ముట్టుకున్నామో తెలియదు గనక, ఏమి తొక్కామో తెలియదు గనక. అందుకని చకచక కాళ్ళు కడుక్కుని వీళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు. రావడంతో వ్యాసుడి ముందు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకైనా మంచిదని తండ్రి గారి కాళ్ళ మీద ఆయన వ్యాసుని లేపి, అసలు వ్యాసుని మాట్లాడిస్తే ఉట్టనమాట, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు ఆయన. ఓరి దురాత్మ, నీవార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమపుత్ర దేవరన్యాయ దుర్భావన పరతంత్ర బహుగ్రంథ సంవృత పాఠ పఠన భారత గ్రంథ కుంభన పండితం మంజనీవా మదీయ పత్నికిన శేష కైవల్య కళ్యాణ ఘంటాపథమునకు కాశికాపురికి నిష్కారణంబ శాపమిచ్చదనని అనాచార సరణి అడుగు పెట్టిన వాడ అహంకరించి పొమ్ము నిర్భాగ్యమా ఊరి పొలము విడిచి అతటికేను శిష్యులును నీవు ఈ క్షణంబ పోక నడగొట్టితేని రాకింతుమీ మొగంబు రాచట్టుపోయిన్ శ్రీ కాశిక నిందించిన నీకెంతట నేలపోవు నీచ చరిత్ర అని తిట్టాడు ఆయన. ఇంకా ఈశ్వరుడికి అంత కోపం రావడానికి గల కారణం ఏమిటో మనకి తెలుస్తూనే ఉంది కదా. ఓరి దుర్మార్గుడా, ముష్టెత్తుకు బతికేవాడా, యోజన గంధికి పెళ్లి కానికేతం పుట్టినవాడా, అంటే ఇప్పుడు తిట్లు కింద వచ్చాయన్నమాట. అది భారతం అనే గ్రంథం రాశావా, పండితుడిని అహంకరిస్తున్నవాడి నువ్వు. పండితుడు ఏమిట్రా, పండితుడైతే ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఎవడన్నా? దేవరన్యాయంతో నీ తమ్ముడు చచ్చిపోతే తమ్ముడి భార్యకి అంబిక అంబాలికలకి ధృతరాష్ట్రుని పాండురాజుని సంతానంగా ప్రసాదించిన దుర్భార్గుడా నీవు, ఈ కాశీకి అడుగుపెట్టి నా భార్య అయిన అఖిల కైవల్య కళ్యాణ నిలయ అయిన కాశికాపురికి శాపం పెడదాం అనుకున్నావా? కాశీ అంటే ఎవరనుకుంటున్నావు? నా అంతఃపుర కాంత పార్వతీదేవి కంటే నేను ఎక్కువ గౌరవించే కాంత కాశీ అంటే ఈ మోక్షక్షేత్రంలోకి అడుగుపెట్టి దీనిని తిట్టిన వాణ్ణి భస్మం చెయ్యాలి అని నేను సంకల్పించుకున్నాను. నువ్వు నా కొడుకు లాంటి వాడివి కనుక సరిపోయావు. ఇంకొకడెవడైనా ఇలా శాపం పెట్టాలనుకున్నా తిట్టాలనుకున్నా ఈ పాటిగా సోలంతో పోటు పొడిచేవాణ్ణి. అయినా ఇప్పుడు కూడా నేను క్షమించడం లేదు. నా కాశీని శాపం పెడతావా? అనాచార సరణి కలిగిన వాడా, పో బయటికి ఎక్కడికైనా పో. ఈ క్షణమే కాశీ వదిలి పారిపో. 5 నిమిషాలు ఇక్కడ సేపు నిలబడ్డావంటే, ఇంకా నువ్వు కాశీలో ఉన్నావంటే నీ కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి రాయి మీద వేసుకొట్టి నిన్ను చంపేస్తాను. రాకింతుజుమి మొగంబు రాచట్టు పోయిందన్నాడు. అంటే నీ ముఖం పుచ్చుకుని రాయి మీద పరపర అరగదీస్తాను. పల్లెటూళ్ళలో చూసారా, చేపలు తెచ్చి బూడిదలో రాసి ఆ రాళ్ల మీద బర్రని చేపలు అరగదీసేస్తారే, అలా చేప అరగదీసినట్టుగా నీ ముఖాన్ని బండరాయి మీద అరగదీసేస్తాను అన్నాడు ఆయన. మా చిన్నప్పుడు గణపురంలో చూశానండి, చెట్టెక్కి కూర్చుంటే ఒకసారి 8 ఏళ్ల వయసులో ఆ పక్కనే రాజుల వాళ్ళ ఇంట్లో పాపం ఆ చేపలు చక్కగా ఆదివారం రాగానే అలా అలా బలి అరగదీసేసేది ఆవిడ, వాళ్ళు ఆయన అరగదీసినట్టుగా. ఈ విధంగా నీ ముఖం అరగదీస్తాను. కాశీని నిందిస్తూ ఉంటా దుర్మార్గుడా, ఇక్కడితో నేను విడిచిపెట్టకూడదు. అయినా విడిచిపెడుతున్నాను. ఎలా చెప్పావు 18 పురాణాలు? ఎలా చెప్పావు లోకానికి ధర్మాలు? ఆహారం లేకపోయినా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కోపగించకూడదని శివుడు పరీక్షిస్తాడని చెప్పావు. ఆ మాత్రం పరీక్షలో తట్టుకోలేవా? అనగానే ఆయన ఎడాపెడా తిడుతూ ఉంటే మాట్లాడలేక వేదవ్యాసుల వారు కాళ్ళ మీద పడి ఏడుపు మొహంతో లేవబోయాడు. అప్పుడు జరిగిన తమాషా, తీరా ఇన్ని అమ్మగారి అయ్యగారు తిట్టారా, ఈయన లేవబోతున్నాడా? వెనక నుంచి పార్వతీదేవి ఆగబోయింది. మళ్ళీ ఈయనకి ఆశ కలిగింది, టక్కన వెనక్కి తిరిగాడు. ఆవిడ ఒక్క దెబ్బకి ఈశ్వరుడి గాలి తీసేసింది. ఆయన అలాగే అంటాడు, పట్టించుకోకండి. చాలా ఇళ్లల్లో జరిగేదే. పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులు. ఈ భర్తగారు ఇష్టోతడి తిట్టేశాక పక్కన భార్య ఉంటుంది, మా ఆయనకి తెచ్చి అలాగే తిడతాడు, నువ్వే పట్టించుకోకంటుంది. అలాగే ఆవిడ కూడా లోక సామాన్యముగా అందనమాట, వెర్రవకుమో కుమార వెర్రవకుమో కుమార 10,000 విధంబులనైన నిన్ను నే మరవ మరేడకుంతనుటమాని సుఖంబున దక్షవాటికన్ త్వరగలిగొన్న సమ్ముదముతో వశయింపుము భీమనాయకుండరగొరలేని వెల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు కూర్చెడిన్. నాయనా భయపడకు, ఎన్ని కష్టాలు వచ్చినా మీ నాన్నగారు ఈశ్వరుడు 10,000 తిట్లు తిట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఎక్కడికి వెళ్ళకు, ఈ క్షణమే దక్షారామం వెళ్ళు, భీమేశ్వర దర్శనానికి వెళ్ళు. ఇప్పుడు నీకు అసలు రహస్యం చెబుతున్నా విను. దక్షారామం చాలా గొప్ప క్షేత్రం. కాశీ కంటే దక్షారామం, దక్షిణ కాశీ ఇంకా గొప్పది. కాశీలో ఉన్నవాడికి మోక్షమే వస్తుంది, కానీ దక్షారామంలో ఉన్నవాడికి ఈ లోకంలో ఉన్నంతకాలం భోగాలు సంపదలు చచ్చాక మోక్షం వస్తాయి. ఆ దక్షారామానికి దగ్గరలో ఈక్షణ ముక్తీశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు చూపులతో మోక్షం ఇస్తాడు. ఆ ఈశ్వరుడి యొక్క గొప్పతనం లోకంలో వ్యాపింప చెయ్యాలి. ఆయన ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోండి, ఆయన గురించి పురాణం చెప్పండి, ఎవరు చెబుతారు, చెప్పి ఈ ఈశ్వరుణ్ణి లోకంలో ప్రసిద్ధి చేస్తారు అని ఈ ఈశ్వరుడు చాలా కాలం నుంచి ఎదురు చూశాడు. అందరూ కాశీ మీద పడుతున్నారు. కాశీయే కాదు, చూపులతో మోక్షం ఇచ్చే స్వామి సంపరలో ఉన్నాడు, ఆయన గురించి ఎవరు చెబుతారా అనుకున్నట్టు ఆయన. చెప్పడానికి అర్హత కావాలి. అందుకని ఏం చేశాడు, నా శిష్యుడు 18 పురాణాలు రాసిన వ్యాసుడు ఇక్కడికి వస్తున్నాడు, ఆయనకి తిండి పెట్టకుండా పరీక్షిస్తాను, పరీక్షలో నెగ్గితే ఆయన్ని గౌరవంగా సంపర పంపుతాను, అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం పురాణం చెప్పేలా చేస్తాను, తద్వారా ఈక్షణముక్తీశ్వరుడిని నా ఖ్యాతిని లోకంలో వ్యాపింపజేయిస్తాను అనుకున్నాడు ఆయన. తీరా ఏం చేసావు నువ్వు పొరపాటున, ఆ పరీక్షలో నెగ్గలేక ఉత్తీర్ణుడు కాలేకపోయి ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు అందుకే ఈశ్వరుడు కోపం వచ్చింది. ఆయన కోపం రావడానికి గల కారణం కాశీని శాపం పెట్టడం ఒకటి కాదట, అయ్యో చూపులతోటే మోక్షం ఇచ్చే నా మహిమని చెప్పడానికి ఇతడు అర్హుడు అనుకున్నాను, ఇతడు అనర్హుడైపోయాడే అని ఆయనకి బాధ కలిగింది. ఇప్పుడు నేను నిన్ను మళ్ళీ దీవిస్తున్నాను, మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడు, ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించకపోతే నేను చూస్తాను. ఇక్కడున్నంతసేపు ఈయన ప్రభు అధికారి, అహంకారంతో కోపంతో ఉంటాడు. అదే దక్షారామం పెడితే భీమేశ్వరుడిగా ఉంటే అక్కడున్న కాశ్యపు తండ్రి, అదే ఈక్షణముక్తీశ్వరుడిగా ఉంటే కేవలం ఆత్మీయుడు మన హృదయం. కాబట్టి ఆయన కాళ్ళ మీద పడనగానే అమ్మయ్య అమ్మవారు అభయం ఇచ్చింది కదా అని అనుకుని కాళ్ళ మీద పడి, స్వామి
కాశీ నుంచి పొమ్మంటున్నావు, కాశీ రాకపోతే నేను ఉండలేను, ఒక్క క్షణం బతకలేనంటే అంతలోనే జారిపడిపోయాడు ఆయన. సర్లేనాయన, అయింది ఏదో అయ్యింది, నువ్వు దక్షారామం పో, దక్షారామంలో కొంతకాలం ఉండు. ఆ తర్వాత అగస్త్య మహర్షి సంపర అనే గ్రామంలో ఉన్నాడు. అది ఈ రోజుల్లో సంపర కానీ పూర్వం సంపరహ అన్నారు కదా, అంతకంటే శ్రేష్టమైన గ్రామం లేదు. అక్కడ నేను యక్షణముక్తీశ్వరుడిగా ఉన్నాను. అక్కడ అగస్త్యుడు లోపాముద్రతో పాటు వేంచేసి ఉన్నాడు. మీ ఇద్దరు సంభాషణ చేసుకుని క్రమక్రమంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ముక్తీశ్వరుడు చాలా గొప్పవాడు, కాశీ వెళ్ళలేమని బెంగ పెట్టుకోకండి, కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఉండండి. ఒకవేళ కాశీ వెళ్ళడానికి శరీరము, ధనము, మనస్సు సహకరించకపోతే అక్కడే కూర్చుని రోజు ఆయన్ని భజన చేసి ఆయనే మోక్షమిస్తాడు, ఆయనే ముక్తీశ్వరుడు, ఆయనే ముక్తేశ్వరుడు అని జపం చేయించండి, అక్కడున్న వాళ్ళకి నేను తప్పక మోక్షమిస్తాను అనగానే, తప్పక నీ ఆజ్ఞని నేను పరిపాలిస్తాను, దక్షారామం పెడతాను, అక్కడున్న క్షేత్రాన్ని అందరిలోకి ప్రసిద్ధికెక్కేలా చేస్తాను, యక్షణముక్తీశ్వరుడు గురించి చెబుతాను, కానీ కాశీ రాకపోతే నేను ఉండలేనే, కాశీ వచ్చేందుకు అవకాశం అనగానే మళ్ళీ విశ్వేశ్వరుడు జాలిపడి, వెంటనే చెప్పానుగా శివుడికి నాకు వల్లే జాలి, ఎన్ని తప్పుడు పనులు చేసినవాడైనా కాళ్ళకి దండం పెడితే నేను ఎలా క్షమిస్తానో, శివుడు కూడా అలాగే క్షమించేసి, సరే ఆయన కాశీకి రోజు రావద్దు కానీ శివరాత్రి పర్వదినన్నాడు రా అన్నట్ట. అంటే సంవత్సరానికి ఒక్కరోజా, నేను ఉండలేను స్వామి అన్నట్ట. సరే అయితే ఓ పని చెయ్యి, ప్రతి మాస శివరాత్రికి నువ్వు వచ్చి దర్శనం చేసుకో, ఇంకా పర్వదినాల్లో సంక్రాంతి దినాల్లో రా, అంటే మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం, గ్రహణాలు, వీటికి పర్వదినాలని పేరు, ఈ కాలంలో కూడా వచ్చి దర్శనం చేసుకో. మరి మిగతా రోజుల్లోనూ, రే ఇప్పటికి నీకు ఈ వరం ఇస్తే మిగతా రోజులు కూడా ఇస్తే నేను శాపం పెట్టినట్టు ఏమవుతుంది, కాబట్టి 12 శివరాత్రులు ఉంటాయి, మాస శివరాత్రులు, 2 పర్వదినాలు ఉంటాయి, అంటే గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇవి కాకుండా సంక్రమణములు 12 తెలుసుగా, కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, మేష సంక్రమణం, సంక్రమణాలు మొత్తం 12, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం బాగా పెద్దవి, తక్కిన సంక్రమణములు కూడా కలిపితే 12, అంటే సంవత్సరానికి 12 24 ప్లస్ 2 26 రోజులు నువ్వు లోపలికి రావచ్చు, మిగతా రోజుల్లో నువ్వు రాకు, గంగానది అవతల ఒడ్డు నుండు నేను వచ్చి రాత్రిపూట దర్శనమిస్తానన్నాడు ఈయన. అందుకే ఇప్పటికి కూడా కాశీకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, కాశీ గంగానది అవతల ఒడ్డున, కాశీకి అవతల వైపున సరిగ్గా గంగానది తీరంలో వ్యాసకాశి అని ఉంటుంది. రోజు రాత్రి 12 శివుడు కాశీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆయన చేత సేవ చేయించుకుని ఆయన పూజలు అందుకుని తన కాశీప్రసాదం ఆయన నోట్లో పెట్టి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు వ్యాసుడే నెగ్గాడు, ఆయన నెగ్గాడా? ఎప్పుడైనా భక్తుడు భగవంతుణ్ణి అలా స్వాధీనం చేసుకోవాలి. ఈ విధంగా వ్యాసుడు వరం పొంది అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ఈ విషయాన్ని ఇప్పుడు ఏం చేశాడు, ఇందాక అడగగానే అగస్త్యునికి చెప్పి, చిన్న పొరపాటు కాశీలో చేస్తే శాశ్వతంగా కాశీకి దూరం అయిపోతాం, అందుకే కాశీ వెళ్ళాక కోపగించకూడదు. నేను నిజానికి దక్షారామం వచ్చి ఆనందించినా, యక్షణముక్తీశ్వరుడు చూపులతో మోక్షమిచ్చేవాడైనా, తిట్లు తిని బయటికి రావడం వల్ల బాధపడుతున్నాను, కాబట్టి ఈ రోజు నుంచి కాశీ వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ కాశీ మీద అలగకండి, కాశీలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు, నియమనిష్టలతో ఉండాలి, కాశీకి వెళ్ళిన వాడు ఒక్కసారి పిచ్చ పని చేస్తే ఇక వాడు ఎవరూ బాగు చేయలేరు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇక్కడ సంవత్సర కాలం పాటు ఉండి అగస్త్యుడు వెళ్ళిపోయాక శిష్యుల్ని కూర్చోబెట్టుకుని, ఆ శిష్యుల్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాలకు పంపి, కుక్కుటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్న వాళ్ళని, దక్షారామ భీమేశ్వరుడి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ పెద్ద పందిరి వేయించాడు. ఆ రోజులో 100,000 రోజు భోంచేసి పురాణం విన్నారట. దాన్ని బట్టి ఆలోచించండి, 100,000 మందికి తన మహామహిమతో అన్నం పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక సాయంకాలం సూర్యుడు అస్తమించే సంధ్యా సమయం దాకా యక్షణముక్తీశ్వరుడి గురించిన ఎన్నో కథలు చెప్పాడు ఆయన. చూపులతో మోక్షమిచ్చే స్వామి, త్రిపురాసుర సంహారం చేయడానికి ఎక్కడి నుంచే బయలుదేరి వెళ్ళాడు ఆయన, అటువంటి వాడు ఈయన. ఈయనని సంపరేశ్వరుడు అని కూడా పిలిచేవారు, అంటే ఉత్తమమైన, మిక్కిలి ఉత్తమమైన దేవుడు అని కూడా పిలిచేవారు. తర్వాత కొంతకాలానికి ఒక మహారాజు గారు ఇక్కడికి వచ్చాడు, ఆయనకి సాంపరాయుడు అని పేరు. అక్షయ్యంబుగా సాంపరాయని తెనుంగాధీశ కస్తూరికా భిక్షాదాన వసంగరా సుఖ విరాట్ బృందారక శ్రేణితో శ్రీనాథుడు సాంపరాయని అడిగాడు, అందుకే సాంపరాయణ క్షేత్రం అని ఆయన పేరు మీదుగా కూడా దీనికి పేరు వచ్చింది. తుల్యభాగా నదిలో ఎప్పుడైనా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, నవమి, అష్టమి, నవమి, చతుర్దశి, ఏకాదశి, ఈ 4 తిథులు తుల్యభాగకి చాలా ప్రీతిపాత్రమైనవి. ఏం చెప్పట్లా, కాశీ మహిమ, భీమఖండం, ఇవన్నీ కూడా గోదావరి ఖండం అనే పేరుతోటి వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో రాశారు. అందులో గోదావరి ఖండంలో చెప్పారు. శుక్లపక్షం కృష్ణపక్షం అనే తేడా లేకుండా అష్టమి, నవమి, ఏకాదశి, చతుర్దశి ఈ నాలుగు తిథులలో అందులో భక్తితో సూర్యోదయ సమయంలో తలారా స్నానం చేయండి. అది కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. చీటికెడు మట్టి అందులో వేయండి. ఈ మధ్యన పుష్కరాల్లో మట్టి వేయొద్దని ఓ దౌర్భాగ్యుడు గొడవ చేశాడు. మట్టి వేసి తీరాలి. చిట్టికెడు మట్టి వేయకుండా అందులో స్నానం చేస్తే ఆ స్నానం స్నానం కాదు, దానివల్ల ఫలితం రాదు. మీరు చిట్టికెడు మట్టి వేస్తే ఈ నది పూడుకుపోయేవడం అయితే మీరు అందరూ ఎప్పుడో పూడి చేసేవారు. మన మట్టి దాన్ని ఏమి చెయ్యదు. కాబట్టి నిస్సంకోచంగా అందులో ఎంత చిట్టికెడు చాలా స్వల్పంగా ఒక ఇసుక రేణు అంత వేయమని చేస్తారు అన్నమాట. అందులో తప్పక ఒక మహాపురుషుడు అన్నాడు పిప్పలాదుడని. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్పిండంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం. ఈ శ్లోకం ప్రామాణికం. యుగయుగాలుగా మంత్రశాస్త్రంతో సంబంధం ఉన్న వాడికి తెలుస్తుంది. రెండు మూడు పద్యాలు రాసే అడ్డమైన వాడికి తెలియదు. గడ్డి పరకలతో సమానమైన వాడికి దాని మహిమేం తెలుస్తుంది. కాబట్టి నిస్సంకోచంగా చిటికెడు మట్టి అందులో వేసి శుభ్రంగా స్నానం చేయండి. ఈ నాలుగు తిథులలో స్నానం చేశాక బిల్వపత్రం పట్టుకెళ్ళి లోపల ఉన్న స్వామి మీద వెయ్యండి. ఇవాళ మీకు లక్ష బిల్వార్చన, తర్వాత కోటి బిల్వార్చన చేస్తున్నారు. బిల్వపత్రములు ఎన్ని ఎక్కువ ఇస్తే అంత తొందరగా ఆయన తన చూపులతో మన చూస్తాడు. ఏ క్షణం అంటే చూపు, తన చూపులు మన మీద ప్రసరిస్తాడు. ఆ చూపుల వల్ల అనేక దోషాలన్నీ పటాపంచలైపోతాయి. భయంకరమైన దోషములు తొలగివాడు తరించి తీరుతాడు, ముక్తి పొంది తీరుతాడు. శివపురాణంలో కోటి రుద్ర సంహితలో, రుద్ర సంహితలో, విజ్ఞేశ్వర సంహితలో బిల్వపత్రాల మహిమ చెప్పారు. ఇదంతా ఒకప్పుడు బిల్వవనం. అందువల్ల మళ్ళీ తప్పక మీరు బిల్వవనాన్ని పెంచండి. ఒక్క చెట్టైనా నాటండి, క్రమక్రమంగా అవి పెరుగుతాయి. ఎంత చక్కని నేల ఇది, ఎంత నీరుంది, నేల ఉంది, కావలసిందల్లా శ్రద్ధ. ఈ చుట్టూతో బిల్వ వృక్షాలు ఉంటే ఆకులు పెట్టుకెళ్ళి స్వామికి సమర్పించండి. అలా చేయగా చేయగా ఈ జన్మలోనే తరిస్తారు. మీరు అదృష్టవంతులు కనుక కాశీకి మరొక మారురూపమా అన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నారు, ఈ చుట్టుపక్కల ఉన్నారు. ఇది అవిముక్త హట్టభూమి. ఈ క్షేత్రంలో ఉండి